सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां पदिहेडव अध्यायं पंथमिदव श्लोकं मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्यो साधनार्थं वा तत्तामसमुदाहृतम् कृष्ण परमात्मा ब्रह्मज्ञानान्नि पोंदडानिकि साधनालु एमिटि अनेटुवंटिदि ई 16 17 अध्यायाल्लो चेप्तुन्नारु అహం బ్రహ్మాస్మి నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అనే విషయం తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనిషికి అర్హత కావాలి. ఆ అర్హతలు ఏమిటి అంటే 16 అధ్యాయంలో దైవీ సంపత్తిని పొందాలి అన్నారు. దైవీ గుణాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే, ఈ విద్యను అభ్యసించినప్పుడు ఆ ఫలితం లభిస్తుంది. దైవీ గుణాలు లేకుండా ఎంత శాస్త్రం చదివినా, ఎన్ని సంవత్సరములు ఎన్ని జన్మలు చదివినా కూడా ఆ వ్యక్తికి ఆ పరిపూర్ణత అనేటువంటిది కలగదు, అసంభవం. ఆ దృష్టితో కృష్ణ పరమాత్మ ఈ సాధనాలు ఎంత అవసరమో అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఈ 16-17 అధ్యాయంలో. ఈ 17 అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు, శ్రద్ధ అంటే ఏమిటి అని చెప్పారు. మొదట 3 రకాలైనటువంటి శ్రద్ధలు, వారి వారి గుణం మీద ఆధారపడి ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అనేటువంటి. యోయో శ్రద్ధ సయేవ భవతి అన్నారు. మనిషికి ఏది ప్రాప్తిస్తుంది, ఎంత ప్రాప్తిస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వారి వారి శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, మనం ఏదైనా సరిగ్గా సాధించకపోతే, పరీక్షలు మార్కులు రాకపోతే, నీ శ్రద్ధ ఎంత ఉందో అట్లాగే జరిగిందిలే అంటారు. నీ శ్రద్ధ ఉన్నట్లుగానే ఉన్నది అంటే ఏమిటి? ఫలితం అనేటువంటిది మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ స్వభావం అనేటువంటిది, ఇది తామసిక స్వభావం, రాజసిక స్వభావం ఉంటే మనిషి ఉన్నతమైన ఫలితాలను పొందలేడు. కనుక తామసికమైనటువంటి దాన్ని రాజసికంగా మార్చుకొని, రాజసికమైనటువంటిది సాత్వికంగా మార్చుకోవాలి. అసలు ఈ సాత్వికం, రాజసం, తామసం అంటే ఏమిటండి అంటే, నేను చెప్తాను విను అని చెప్పి చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ శ్రద్ధ గలవాళ్ళు, సాత్విక శ్రద్ధ గలవాళ్ళు ఇలా, తామసిక శ్రద్ధ గలవాళ్ళు ఇలా ఉంటారు, రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు. అందుకని ఈ అధ్యాయం ప్రతిరోజు పఠనం చేస్తే మనం ఏ గుణంలో ఉన్నామో మనకు తెలుస్తుంది. ఏ గుణంలో ఉన్నాం, ఏ గుణంలోకి వెళ్ళాలి, ఈ గుణాలన్నిటి నుంచి సాత్విక గుణంలోకి వెళ్ళి తర్వాత గుణాతీతుడిని కావాలి అని చెప్పి 14 అధ్యాయంలో చెప్పారు. గుణాతీతుడు అవ్వడమే జ్ఞానం పొందడం, అన్ని గుణాలను దాటి వెళ్ళడం అన్నాడు. రెండో విషయం ఆహారం నియమం చెప్పారు. 3 రకాలైన ఆహారాలు, వారి వారి గుణాలను బట్టి వాళ్ళు వాళ్ళు ఆ ఆహారాన్ని ఇష్టపడతారు అని చెప్పారు. తర్వాత 3 టాపిక్ ఏం చెప్పారు విషయం, యజ్ఞత్రయం చెప్పారు. 3 రకాలైన యజ్ఞాలు, ఈ గుణాలున్నవాళ్ళు ఎటువంటి యజ్ఞాలు చేస్తారు అన్నారు. తర్వాత నాలుగవది ఏమిటంటే తపస్సు, మూడు రకములైనటువంటి తపస్సులు ఉన్నారు. అన్ని మూడు రకాలు సత్వరజస్తమో గుణాల మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు ఉంటాయి. ఆ మూడు గుణాలని మనం సాత్వికాన్ని అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే ముముక్షు యొక్క లక్ష్యం. ముముక్షు అంటే ఎవరు? మానవ జన్మ ఎత్తినప్పుడు దీని పురుషార్థం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడే ముముక్షువు. ఈ మానవ జన్మ ఎత్తాను, దీని పురుషార్థం మోక్ష పురుషార్థం తినడం, నిద్రపోవడం, డబ్బులు సంపాదించుకోవడం, పుణ్యం సంపాదించుకోవడం కాదు. పరమ పురుషార్థం మోక్షం అనేటువంటిది ఉన్నది అని ఎవరైతే తెలుసుకొని దానికోసం ఏమి చెయ్యాలి అనేటువంటి సాధనని ఆచరిస్తూ ఉంటాడో, శాస్త్రం చదవడం, శాస్త్రం చదువుతూ ఆ యొక్క శాస్త్రంలో చెప్పినటువంటి మన యొక్క నిత్య కర్మల్ని, పంచమహాయజ్ఞాలని అనుష్ఠానం చేస్తూ ఉండడం, ఇలా ఎవరైతే ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి సాధకుడు, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి ముముక్షువు అని పేరు. ఇప్పుడు మనందరికీ ఏమిటి పేరు? ముముక్షువులు అని పేరు. అలాంటి వ్యక్తికి మూడు రకాలైనటువంటి తపస్సులు కూడా చెప్పబడినవి. అంటే యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం అన్నారు కృష్ణ పరమాత్మ. తపస్సు కూడా ఎలా ఉండాలి? సాత్విక తపస్సు అయితేనే సాత్విక ఆహారం, సాత్విక తపస్సు, సాత్విక యజ్ఞ, సాత్విక నియమాలు పాటిస్తేనే జ్ఞానానికి అర్హుడు అన్నారు. ఒకవేళ మనకు తెలియకుండా పూర్వజన్మ వాసన వల్ల ఏదైనా తామసిక రాజసిక ఆహారపు అలవాట్లు, యజ్ఞాలు చేయడం ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే, తపస్సు తామసిక రాజసికమైనటువంటి ఉంటే తొందరగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నారు. మార్చుకునే ముందు అసలు నేను రాజసంలో ఉన్నాను, తామసంలో ఉన్నాను తెలియాలి కదా. తెలియడానికి ఏం చేయాలంటే భగవద్గీత చదువు అన్నారు. ఇది చదివిన తర్వాతనే నీకు తెలుస్తుంది అన్నారు. సో సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు గురించి మనం చదువుతున్నాం. ఏం చెప్పారు సాత్విక తపస్సు అంటే? 17వ శ్లోకంలో సాత్విక తపస్సు శ్రద్ధయా పరయా తప్తం, శ్రద్ధతో చేసేటటువంటిది అన్నారు. ఈ తపస్సు మూడు రకాలుగా ఉంటుంది. త్రివిధం నరైహి అఫలాకాంక్షిభి యుక్తైహి, ఫలాన్ని కాంక్షించకుండా చేసే తపస్సు సాత్విక తపస్సు. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు, ద్వాదశి వ్రతం చేసేటప్పుడు, మహాశివరాత్రి ఉపవాసం చేసేటప్పుడు, మౌనం చేసేటప్పుడు దీనివల్ల ఏమిటి నాకు ఫలం, ఏమొస్తుంది, స్వర్గలోకానికి వెళ్తానా, ఏం పుణ్యం వస్తుందని చెప్పి లెక్కలేస్తూ కూర్చోడు. చేసే వ్రతంలో మనిషి శ్రద్ధను చూపిస్తాడే కానీ నాకెంత ఫలం వస్తుందా అని ఆలోచించాడు మనిషి. అఫలాకాంక్షిభి, అలా చేసేవాళ్ళని సాత్వికం పరిచక్షతే, సాత్విక తపస్సు అని మనం అక్కడ గుర్తు చేసుకోవాలి. కాయక వాచిక మానసిక తపస్సు సాత్వికం తపస్సు. దెన్ సత్కార మాన పూజార్థం 17వ 18వ శ్లోకంలో చెప్పారు. వ్రతాలు పూజలు చేసేటప్పుడు సత్కారం కోసం, అంటే నన్ను అందరు గౌరవించాలి, నేను చేసే తపస్సు వల్లనో, ఈ వ్రతాల వల్లనో, పూజల వల్లనో నాకు వచ్చే శక్తి, అందరికంటే నేను మెరుగు అనేటువంటి భావన, అందరూ నన్ను సత్కరించాలి అనేటువంటి భావన సత్కారం. పూజార్థం అంటే నన్ను పూజించాలి, నన్ను గౌరవించాలి. సత్కారం అంటే గౌరవించాలి. శాలువా వేయాలి, అది చీప్ శాలువా వేయకూడదు, కొంచెం ఖరీదైనటువంటి శాలువా వేయాలి. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. అందరిని చేసిన తర్వాత నన్ను చేస్తే నాకు ఇన్సల్ట్గా ఉంటుంది, కనుక ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి, ఫస్ట్ సీట్ నాకు ఇవ్వాలి, అందుకని నాకు పూజ చేయాలి అనేటటువంటి కోరిక అన్నమాట. పూజార్థం తపో దంభేన, దంభంతో చేసేటటువంటిది, అహంకారంతో చేసేటటువంటిది, నేను చేస్తున్నాను, నన్ను అందరూ గుర్తించాలి, గౌరవించాలి అని. క్రియతే తదిహ ప్రోక్తం, ఈ యొక్క తపస్సుని చెప్తున్నారు. ఏమని? రాజసం అని చెప్తున్నారు. ఈ తపస్సు వల్ల వచ్చే ఫలం ఏమిటి? చలం. సాత్విక తపస్సు వల్ల వచ్చే ఫలం, ఇది చలమైతే అది అచలం, చలించదు, ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుందన్నమాట. దాని యొక్క ఫలితం చలనం ఉండదు, శాశ్వతం అని అర్థం. అధ్రువం అన్నారు. ఈ రాజసిక ఫలం అయితే అధ్రువం అన్నారు. అధ్రువం అంటే ఏమిటి? అనిత్యమైన ఫలాన్ని ఇస్తుంది, నిత్యమైన ఫలాన్ని ఇవ్వదు. వచ్చిన తర్వాత పోతుందేమో పోతుందేమో అని భయం. అదే సాత్విక తపస్సు అయితే మనశుద్ధి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ పోతాయని భయం ఉంటుందండి, ఉండదు కదా. మనం సంపాదించే ధనం ఖర్చు అయిపోతుందేమో అని భయం వచ్చిన తర్వాత. ఏది ఉన్నా సరే అయ్యో అయిపోతుందేమో అయిపోతుందేమో అని భయం. అదే జ్ఞానం చూడండి, జ్ఞానం ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది కానీ తరగదు కదా. అది ధ్రువమైనటువంటిది జ్ఞానం. ఇప్పుడు మనకున్న జ్ఞానం 10 + 10 = 20, ఈ జ్ఞానం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గదు కదా, ఎప్పటికైనా పోతుందా ఆ జ్ఞానం? ధ్రువం అన్నారు. జ్ఞానం ఎప్పుడూ ధ్రువం. సాత్విక తపస్సు వల్ల వచ్చే మనశుద్ధి, జ్ఞానం ఇవన్నీ కూడా ధ్రువమైనటువంటిది. రాజసిక తపస్సు, మనం వచ్చే పూజలు, గౌరవాలు ఇవన్నీ కూడా, సత్కారాలన్నీ కూడా శాశ్వతం కాదు కదా. ఎంతకాలం చేస్తారండి? ఎవరైనా సత్కారాలు చేసి చేసి వాళ్ళు అలిసిపోతారు కదా. ఎంతకాలం అని చెప్పి గౌరవించాలి, పూజించాలని అడుగుతాం. మొదటి రోజు ఎప్పుడైనా సరే మొదటిసారి బాగా చేస్తారండి పూజా సత్కారాలన్నీ. రెండో రోజు సో, మూడో రోజు సో ఓకే, నాలుగో రోజు అలా మనల్ని పలకరించనే పలకరించారన్నారు. ఇది లోక సహజం. ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలి, శారీరక శ్రమ చేయాలి, వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది అయినా ఇంట్రెస్ట్ పోతుంది. మొదట్లో ఉన్న మోజు ఉండదు కదా, తర్వాత చిన్న చిన్నగా పోతుంది. మనం అనుకుంటాం ఇంత గౌరవించేవాడు నన్ను, మారిపోయినారు మనుషులు అనుకుంటాం. మారిపోవడం కాదు, వాళ్ళకి ఉంటాయి కదా సమస్యలు. కానీ ఎప్పటికీ కూడా వచ్చే గౌరవం, ఈ పూజలు, పునస్కారాలు, మనల్ని అందరూ ఆదరించడం అనేటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మనం చూస్తున్నామా చెప్పండి? మనల్ని చూడలేదనుకోవడం ఎందుకు? ముందు మనం చూస్తున్నామా అందరినీ ఒకే విధంగా? చూడాలని అనిపించినా కూడా శక్తి చాలడం లేదు కదా. మనకున్న యొక్క ధనం కానీ, రిసోర్సెస్ కానీ ఎల్లకాలం చూడలేం కదా ఒకే విధంగా. భార్య కూడా భర్తని ఎల్లకాలం ఒకే రకంగా గౌరవిస్తూ ఉండాలంటే అయ్యే పనేనా? భర్త కూడా భార్యని అదే విధంగా గౌరవించాలంటే అయ్యే పనేనా? అందుకని ఎదురు చూడకూడదు. ఈ రాజసిక తపస్సు చేసే వాళ్ళన్నిటికీ ఎదురు చూస్తారన్నమాట. అధ్రువం. ఇంకా తామసం గురించి చెప్పాలే. రాజసిక తపస్సు ఇట్లా ఉంటే తామసిక తపస్సు ఎట్లా ఉంటుంది? మూఢగ్రాహేణ ఆత్మనోయత్ అన్నారు. మూఢంగా, మూర్ఖంతో అన్నీ దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలు అన్నమాట. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంత దోషభూయిష్టంగానే ఉంటాయి, జ్ఞానంతో సంబంధం ఉండదు వాళ్ళకి, మూర్ఖంగా చేస్తారు. అందుకని రిలీజియన్ అనేటువంటిది కూడా, రిలీజియన్ ఫాలో అవుతారు కదా, హిందూ రిలీజియన్ అంటారు, క్రిస్టియన్ రిలీజియన్ అంటారు, ఇస్లాం అంటారు, ఏ రిలీజియన్ అయినా సరే మనిషిని స్పిరిచువాలిటీలోకి తీసుకురాలేదు అంత తేలిగ్గా రిలీజియన్ అనేటువంటిది. రిలీజియన్ ఏం చేస్తుందంటే మనిషిలో ఒక మానసిక మలాన్ని తీసేస్తుంది. రిలీజియన్ అంటే అంతే, అంతకన్నా ఏం చేయలేదు రిలీజియన్. మనం పాటించేటువంటి రిలీజియస్ ఉన్నాయి కదా డిసిప్లిన్స్, అన్నీ కూడా ఒక వ్యక్తిలో దైవ భక్తి భయాన్ని కలుగజేస్తాయి, కొంచెం శ్రద్ధ కలిగించి మనిషికి మనస్సును శుద్ధి చేస్తాయి ఆ రిలీజియన్లో పాటించే నియమాలన్నీ. అంతేగాని తీసుకెళ్ళి స్పిరిచువాలిటీలోకి తీసుకుపోదు ఏ రిలీజియన్ కూడా, స్ట్రైట్ అవే. అలా తీసుకుపోతే రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం రావాలిగా. అంతేకాదు ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ రిలీజియన్ వల్ల మనుషులు ఫెనటిక్స్గా మారిపోతారు. మారిపోయి వాళ్ళ రిలీజియన్ మూలంగా మిగతా రిలీజియన్స్కి మహా కష్టాన్ని కలిగిస్తారు. అందువల్ల రిలీజియన్ చాలా డేంజర్ అన్నమాట. సరిగ్గా ఉపయోగించుకోకపోతే నువ్వు అదే రిలీజియన్ నిన్ను ప్రతిబంధించిస్తుందన్నమాట, బంధించేస్తుంది, నువ్వు అందులో నుంచి ఎదగలేవు. అందుకని రిలీజియన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ వెళితే నీకు అది ఉపయోగపడుతుంది, లేదంటే నీకు అదే రిలీజియన్ నీకు అడ్డంకమై కూర్చుంటుంది. అందుకని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తోడ్పడేటట్లుగా ఉండాలి ఏ రిలిజన్ అయినా సరే. అందుకని హిందూ రిలిజనే ఎక్కువగా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి దోహదపడేటటువంటి రిలిజన్. ఎందుకంటే అందులో చాలా విశాలమైనటువంటి మనస్తత్వాన్ని పొందేటట్లుగా ఆ భావనలు చెప్పబడినాయి అందులో. అందుకే ఈ రోజుకి కూడా హిందూ రిలిజన్ అన్ని మతాలని సహనంతో ఓర్పుతో ఆదరిస్తోంది. అది ఒక్కటే తార్కాణం, ఇంకేం కావాలి మరి అంతకంటే. కనుక మనం చేసే పూజలు మనకు ప్రతిబంధకం కాకూడదు, మనం చేసే వ్రతాలు మన యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధిని నిరోధించకూడదు. ఏకరూప ధ్యానం కావచ్చు, విశ్వరూప ధ్యానం కావచ్చు. కనుక మనిషి సాధనలన్నీ కూడా ఉన్నతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కానీ మూఢంగా కాకూడదు. మనం చేసే ఆచరణలన్నీ కూడా మూఢంగా చేయకూడదు ఏది కూడా. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ ఆత్మనః పీడయా. ఆత్మనో యత్ అంటే తనకు తానుగా చేసేటటువంటిది. ఆత్మనో యత్ ఆత్మనః యత్ క్రియతే అంటే తను చేసేటటువంటి, హుచ్ ఈజ్ అంటే ఏదైతే ప్రాక్టీస్ చేయబడుతున్నదో ఎలా చేస్తాడు. ఆత్మనః పీడయా ఆత్మనః పీడయా యత్ క్రియతే తపః. ఏదైతే తన శరీరాన్ని పీడించుకుంటూ కష్టపెట్టుకుంటూ చేస్తాడో, అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు అతిగా ఉపవాసం చెయ్యవాకు, అతిగా జాగరణ చెయ్యవాకు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత. అసలు తిననేవాడికి మోక్షం రాదు, ఎక్కువగా తినేవాడికి మోక్షం రాదు, అసలు నిద్రపోనివాడికి మోక్షం రాదు, నిద్రపోకుండా ఉండేవాడికి మోక్షం రాదు. మరి ఎవరికి వస్తుందయ్యా అంటే యుక్తాహార విహారస్య, ఏది ఎవరైతే యుక్తంగా చేస్తాడో వాడికి మాత్రమే అన్నారు. యుక్తం అంటే ఏమిటి అన్నాడు. మనకు యుక్తం అర్థం కాదు, మోడరేట్ అంటే అర్థమవుతుంది. విశోకాళ్ళ మెకాలే ఎడ్యుకేషన్లో ఉన్నాం కదండి మనం, అందుకని మోడరేట్గా ఉండడమే యుక్తం. మితవ్యయం అన్నారు, మితంగా ఉండడమే. ఈ వ్యక్తి శరీరాన్ని పీడించుకుంటూ చేస్తాడు, దేహాన్ని ఇంద్రియాలని పీడించుకుంటూ చేస్తాడు. ఉత్సాధనార్థం అంతేకాదు, వాళ్ళను వాళ్ళు హింసించుకుంటారు కొన్ని వ్రతాలు చేసేటప్పుడు, కొన్ని నియమాలు పాటించేటప్పుడు అవతల వాళ్ళని హింసిస్తారు. అది వేరే, వాళ్ళని వాళ్ళని హింసించుకుంటే పర్వాలే, వాళ్ళు అవతల వాళ్ళని కూడా హింసిస్తారు, కుటుంబంలో ఉన్న వాళ్ళని హింసిస్తారు, బయట ప్రజలను కూడా హింసిస్తారు. దీన్నే చేతబడి చేయడం అంటారు చూసారా, ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు. ఆ మంత్రాలు తంత్రాలు చదివి అవతల వాడిని నాశనం చేయడం కోసం ఉపయోగించుకునేటటువంటి మంత్రాలు అన్నమాట అవి. ఆభిచారిక కర్మ అంటారు దాన్ని. ఆభిచారిక కర్మ అథర్వణ వేదంలో చెప్పబడిన ఈ కర్మలన్నీ. వెనకటి రోజుల్లో రాజులు ఈ ఆభిచారిక కర్మలను ఉపయోగించేవాళ్ళు శత్రువు మీద. అది పర్మిటెడ్, అందుకే శాస్త్రంలో చెప్పబడింది. ఒక శత్రువుని నాశనం చేయాలంటే ఆభిచారిక కర్మ చేసైనా సరే నాశనం చేయవచ్చు అని శాస్త్రంలో అంగీకరింపబడింది. కానీ నీ యొక్క సుఖం కోసం, నీ యొక్క స్వార్థం కోసం అవతల వాడిని నాశనం చేయాలని ఆభిచారిక కర్మ చేయకూడదు, అది తామసిక తపస్సు అవుతుంది. రాక్షసులందరూ చేసిన తపస్సు తామసిక తపస్సు, రావణాసురుడు చేసిన తపస్సు తామసిక తపస్సు, హిరణ్యకశిపుడు చేసిన తపస్సు తామసిక తపస్సు. కాబట్టి ఏ రాక్షసుడు చేసినటువంటి తపస్సు అయినా సరే తామసిక తపస్సే అన్నారు. దేవతలు చేసినటువంటి తపస్సు మాత్రమే సాత్విక తపస్సు అన్నారు. కనుక రాజసిక తపస్సు కూడా మంచిది కాదన్నారు. అలా చేయడం అయినటువంటిది ఎప్పుడూ కూడా శ్రేయస్కరం కాదు. ఉదాహృతం పరస్య ఉత్సాధనార్థం, పరస్య అంటే అవతలి వాళ్ళని నాశనం చేయడం కోసం, బాధ పెట్టడం కోసం అలా చేసేటటువంటి కర్మలన్నీ కూడా. కథ చెప్తూ ఉన్న ఆపేశాను లాస్ట్ టైం కదా, ఇద్దరు మిత్రులు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, విడివిడిగా కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. గుర్తుందా 15 రోజుల కింద చెప్పా కదా, తపస్సు చేసుకుంటూ ఉంటే నారదుల వారు వచ్చారు. వచ్చి ఒకరి దగ్గరికి వెళ్ళాడు, చాలా కష్టపడి తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ముందు మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళిరా, వాడేం కోరుకుంటాడో దానికి రెండు రెట్టింపులు ఇవ్వమని అన్నాడు. వాడు కోరుకునే దానికి నాకు రెండు రెట్లు కావాలి, ఆ వరాన్ని ఇవ్వమన్నాడు. సరే అని చెప్పి నారదుడు ఈ ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. తపస్సు చేస్తున్నావు చాలా కాలం నుంచి, నీకేం వరం కావాలో కోరుకో అంటే ముందు మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళిరా, అక్కడ ఉన్నాడు, వాడు ఏది కోరుకుంటే తర్వాత నేను కోరుకుంటా అన్నాడు. మీ స్నేహితుడు ఇదే చెప్పాడు, నువ్వు కోరుకున్న దానికి డబుల్ కావాలన్నాడు, రెండు రెట్లు కావాలన్నాడు. అంటే ఓహో అట్లా అన్నాడా, అయితే నాకు ఒక కన్ను పోయేటట్లు చెయ్యి అన్నాడు. నాకు ఒక కన్ను పోతే వాడికి రెండు రెట్లు అంటే ఎంతయింది, రెండు కళ్ళు పోతాయి. సరే ఒక కన్ను పోయేటట్టు చేయన్నాడు నారదుడు. సరే అని చెప్పి ఒక కన్ను పోయింది వీడికి. సరే అక్కడికి పోయి అడిగితే ఏముంది, ఇంకా పోయేదేముంది, వాడికి రెండు కళ్ళు పోయినాయి ఆ లోపల, వరం ఇచ్చేసాడు కదా. వీడు అడిగిన దానికి రెండు రెట్లు అన్నాడు. ఇంకా నారదుడు మళ్ళీ అక్కడికి పోలే, ఎందుకు గుడ్డివాడి దగ్గరికి పోవడం, ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. అందుకని అవతల వాళ్ళ యొక్క పరోభివృద్ధిని చూడలేక అసూయతో ఎప్పుడైనా ఉన్నామంటే మొదటికే మోసం వస్తుంది ఎప్పుడైనా. ఇదంతా తామసికమని తపస్సు అని అర్థం. అది విధంగా ఇప్పుడు ఇంకొక విషయంలోకి వెళుతున్నారు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు తపస్సు విషయం అయిపోయింది, దానం అనేటటువంటిది మరొక విషయం ఇక్కడ చెప్పబోతున్నారు. టాపిక్ ఫిఫ్త్ టాపిక్ అనమాట, ఐదవ టాపిక్ దానం. దానం అంటే తెలుసు కదా, చారిటీ అంటారు ఇంగ్లీష్లో, దానం చేయడం. చదువుతా 20వ శ్లోకం.
దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం.
ఈ 20వ శ్లోకంలో సాత్విక దానం అంటే ఏమిటి చెప్తున్నారు. 21 రాజసిక దానం, 22 తామసిక దానం. మూడు రకాలైనటువంటి దానాలు. ఇప్పుడు మనం ఎటువంటి దానం చేస్తున్నామో మనం చూసుకోవాలి. సాత్విక దానం అంటే ఏమిటి? దానం చేస్తున్నాం. దానం చేయడం అంటే దానం రెండు రకాలు. దానం రెండు రకాలు ఏమిటి? ఆ రెండు రకాలు అంటే యజ్ఞ వేదికనకి బయట ఇచ్చేటటువంటిది దానం. యజ్ఞం యాగం హోమాలు చేస్తుంటారు కదండి, అవి చేసేటప్పుడు ఇచ్చేటటువంటి దానం దక్షిణ అంటారు. యజ్ఞ ఆ యొక్క మండపం దగ్గర ఆ స్థానంలో ఇచ్చేటటువంటి దానాన్ని దక్షిణ అంటారు. ఏది ఇచ్చినా సరే దాన్ని దక్షిణ అంటారు. యజ్ఞ పరిధిలో కాకుండా ఆ హోమం చేసేటటువంటి పరిధి ఆ ప్రాంగణంలో కాకుండా దూరంగా ఎక్కడైనా వేరే విషయంలో వేరే చోట ఎక్కడన్నా ఇస్తే అది దానం అంటారు, దీన్ని దక్షిణ అంటారు. బహిర్వేదిశ్చ యద్దానం అన్నారు. బహిర్వేదిశ్చ యత్ దీయతే తత్ దానం ఇది ఉచ్యతే అన్నారు. యజ్ఞ మండపంలో ఇచ్చేటటువంటిది దక్షిణ అన్నారు. అది దానమే కానీ దాన్ని దక్షిణ అని పేరు. దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, యత్ దానం దీయతే అన్నారు. ఏ దానమైతే ఇస్తారో, ఎలా ఇస్తారు, దాతవ్యం ఇతి యత్ దానం దీయతే. దాతవ్యం, నేను ఇది ఇవ్వాలి, ఇది నా కర్తవ్యం అని, దాతవ్యం ఇవ్వవలసిందే అని అర్థం. తవ్యప్రత్యయం వచ్చిందంటే ఐ షుడ్ గివ్ అని అర్థం. తవ్యం అంటారు, దాతవ్యం అని ఉంది కదండి, ఆ తవ్య ప్రత్యయ అంటారు దాన్ని. ఆ తవ్యం వచ్చిందంటే ఐ షుడ్ గివ్ అన్నారు, నేను ఇచ్చి తీరాలి, ఇది ఇది నా కర్తవ్యం, ఇది ఇవ్వాలి నేను అనే భావనతో ఎవరైతే ఇస్తారో అది సాత్విక దానం. నేను ఇవ్వాలా అనకూడదు, నేను ఇవ్వాలండి, ఇది నా కర్తవ్యం అండి. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇవ్వవలసిన బాధ్యత నాదండి, దాతవ్యం, నేను ఇచ్చి తీరాలి. ఎవరో చెప్తే ఇవ్వను, నేను ఇచ్చి తీరాలి అని చెప్పి నేనే అనుకొని నేనే ఇవ్వడం. అలా ఇస్తే ఏం దానం అవుతుంది? సాత్విక దానం. మనం అలా ఇస్తున్నామా? ఇస్తే మీరు సాత్విక దానం చేస్తున్నారని అర్థం. ఒకసారి 10 సార్లు అడిగిన తర్వాత రేపు రావయ్యా ఇస్తాను, ఎల్లుండి రావయ్యా ఇస్తాను అట్లా అనకుండా, అయ్యో అక్కడ దానం ఇవ్వమని అనౌన్స్ చేస్తున్నారు, నేను ఇస్తే మంచిది, నేను ఇవ్వాలి అనేటువంటి భావన నీలో నుంచి, ఆ ప్రేరణ నీలో నుంచి వస్తే దాతవ్యం ఇది యతి దానం. దీయతే తత్ సాత్వికం, 1. 2, రెండవది ఏంటంటే అనుపకారిణే యత్ దానం దీయతే నర్. మనం ఒక దానం చేసేటప్పుడు ఆ తీసుకునే వ్యక్తి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చే స్థితిలో లేనివాడై ఉండాలి. చూడండి ఎంత గొప్పతనం. వాడు సమర్థుడు కాకూడదు, మళ్ళీ నాకు తిరిగి దానం ఇచ్చేటంతటి సమర్థుడు కాని వాడికే నేను ఇవ్వగలగాలి. వాడు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడు అనుకోండి, నా దానం ఫలం పోతుంది కదా. అదే చెప్తున్నారు శంకరాచార్యులు వారు, చెప్తారు ఇక్కడ అనుపకారిణి అంటే అసమర్థానం అన్నారు. అసమర్థులు వాళ్ళు, మనకి ఇవ్వలేనటువంటి స్తోమత లేని వాళ్ళకే ఉపకారం అంటే మనకు తిరిగి ఉపకారం చేసేవాళ్ళు. ఉపకారికి ఉపకారము నెపమెన్నక సేయ కాదు నేర్పరి సుమతి అన్నారు. అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి ఉపకారము చేయడం గొప్ప కాదు, మనకు తిరిగి ఉపకారం చేసేవాడికి చేయడంలో పెద్ద గొప్పతనం ఏముందండి? మనకి ఇవ్వలేకపోయినప్పటికీ కూడా అనుపకారిణి అన్నాడు. నాకు తిరిగి ఉపకారం చేయలేకపోయినప్పటికీ కూడా చెయ్యవలసిన పని కూడా లేదు, నేను చెయ్యాలని ఎదురు చూడను, అటువంటి వ్యక్తికి నేను దానం చేస్తాను. అలా చేస్తే సాత్విక దానం. ఇంకా వాడు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చే స్థితిలో ఉండకూడదు. ఉండకూడదంటే నేను అట్లా ప్రార్థన చెయ్యను అంటే అటువంటి పాత్ర ఉండాలి వాడికి. ఏమండి ఉన్నవాడికి నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయగలిగే స్తోమత ఉన్న వాడికి నేను ఇస్తే అది దానం ఎట్లా అవుతుందండి? దానం ఎలా అవుతుంది? అది నాకంటే తక్కువ స్తోమత ఉండి పాపం అది వాడు కొనుక్కోలేనప్పుడు, వాడు దాన్ని పొందలేనప్పుడు, వాడికి అవసరమైంది చాలా తప్పనిసరి అయినప్పుడు నేను దానం చేస్తే ఈ దానానికి ఫలితం ఉంటుంది, అది ఉన్నతమైన దానం అవుతుంది. అందుకని ఉన్నవాళ్ళకి దానం చేస్తే అది దానం కాదు ఎప్పుడు. లేనివాడికి వాడికి సమయానికి అవసరమైన దానాన్ని చేయడమే. ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ ఎప్పుడు ఇస్తారండి? 10 రోజుల తర్వాతన. ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ 10 రోజుల తర్వాత ఇస్తారు, ఇవ్వరు కదా, వెంటనే ఇచ్చేదే కదా ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్. అందుకని వ్యక్తికి ఎప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ అప్పుడు ఆ వ్యక్తికి పాత్ర నెరిగి దానం చేయన్నారు మన వాళ్ళు. చూసారా, పాత్ర నెరిగి దానం చేయడం అంటే చేతిలో పట్టుకున్న గిన్నె చూసా, వెండి గిన్నెయా లేదా బంగారపు గిన్నె చూసా, పాత్ర నెరిగి దానం చేయడం అంటే ఏమిటండి? ఆ వ్యక్తి పాత్రుడా కాదా, నేను దానం చేసే వ్యక్తి ఈ దానానికి పాత్రుడా అర్హుడా కాదా అన్నాడు. ఎండాకాలంలో పోయి రగ్గు దానం చేస్తారండి ఎవరన్నా? చేయరు కదా. కనుక దానం చేసేటప్పుడు ఇక్కడ కుంటివాడికి గుడ్డివాడికి వాళ్ళకి దానం చేస్తే పుణ్యం. కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ చక్కగా ఉన్నవాడికి దానం చేశామనుకోండి, అది ఏం దానం అవుతుంది? కాబట్టి మనం దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి దానం చేయాలి. అందుకని మన వాళ్ళు చెప్తారు, ఎన్ని దానాలు చెప్పారు తెలుసు, స్వర్ణదానం, భూదానం, గోదానం, ధనదానం, విద్యాదానం, జలదానం, కొడదానం అంటే గొడుగు దానం, చెప్పుల దానం, ఇవన్నీ చెప్పారు. ఒకటే రెండా భూదానం, ఇంకొకటి కూడా చెప్పారు కన్యాదానం అని కూడా చెప్పారు. కన్యాదానం చేస్తే పుణ్యం, కన్యాదానం చేస్తే పై లోకాలకు వెళతారు, పుణ్యలోకాలకు వెళతారని చెప్పి వెనకటి రోజుల్లో మన వాళ్ళు అమ్మాయి లేకపోతే దత్తు తీసుకొనైనా సరే కన్యాదానం చేసేవాళ్ళు, అంత గౌరవం ఉండేది కన్యాదానానికి. ఇప్పుడేమైందండి? ఇప్పుడు ఎలా ఉంది అంటే కన్యకి ఒక కన్యను ఒక దానం చేస్తే పెళ్లి సందర్భంలో ఆ అబ్బాయికి దానం చేస్తూ ఉంటే ఆ తండ్రికి ఎంతో పుణ్యం వస్తుందిట. అందుకని అమ్మాయి లేని వాళ్ళు ఆ రోజుల్లో అమ్మాయి లేని వాళ్ళు అమ్మాయిని మరి తీసుకొని అన్నయ్య పిల్ల అమ్మాయినో లేకపోతే తమ్ముడు అమ్మాయినో కూతురునో తీసుకొని వెళ్ళా, మరీ చుట్టాల్లో అమ్మాయినైనా తీసుకొని తాత్కాలికంగా అయినా దత్తు తీసుకొని కన్యాదానం చేసేటటువంటి పరిపాటి మన సమాజంలో ఉన్నదంటే స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చారో ఊహించండి. స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చారో ఊహించండి. అటువంటి కన్యాదానం స్థితి పోయి వరకట్నం వచ్చి సమాజాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఇది విషపు కోరల్లాంటిదే కానీ ఈ సమాజ ధర్మం కాదు. అది వరకట్నం అనేటువంటిది ఈ సమాజ ధర్మం కాదు. మనిషిలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి విషపు కోరలే వరకట్నం. అందుకని ఈ సమాజంలో ఉన్నటువంటిది కన్యాదానం చెప్పబడింది కానీ వరకట్నం ఎప్పుడు చెప్పలేదు. అది సమాజం యొక్క ఆనవాయితీ కాదు, ఆచారము కాదు, అది దురాచారం, పరమ దురాచారం అన్నారు. కనుక ఇక్కడ అది కూడా ఒక దానమే అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందులోకి పోతే అది పెద్ద టాపిక్ వెద్ద. ఓకే, కన్యాదానం కూడా ఒక దానమే అని చెప్పడం కోసం చెప్పానన్నమాట. కనుక తర్వాత కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ యత్ దానం దీయతే. సరి అయిన స్థలంలో ఇవ్వాలి దానం. పుణ్యక్షేత్రాల్లో ఇస్తారు దానం అనేటువంటిది. గోదానం శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు 13వ రోజు అవన్నీ కూడా గోదానం చేస్తారు. మిగతా దానాలు చేసేటప్పుడు స్వర్ణదానం ఇవన్నీ చేసేటప్పుడు, భూదానం చేసేటప్పుడు అవి కూడా ఫలానా స్థలాల్లో ఇవ్వడం అనేటువంటిది విశిష్టం. కురుక్షేత్రంలో కనుక దానం చేస్తే చాలా పుణ్యంట. కాశీలో దానం చేస్తే చాలా పుణ్యం, గయలో దానం చేస్తే పుణ్యం, రామేశ్వరంలో దానం చేస్తే పుణ్యం. అందుకని దేశాన్ని చూసి దానం చేయాలి. గుళ్ళో దానం చేస్తే పుణ్యం దేశాన్ని. తర్వాత కాలం కూడా, ఏ కాలంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఆ కాలానికి తగినట్లుగా ఇస్తే అది ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో రగ్గిస్తే ఎట్లా ఉంటుంది కదా. అందుకని మనకు భారతంలో కూడా ఉదాహరణ చెప్తారు, కర్ణుడు ఎంత గొప్ప దానకర్త అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కర్ణుడు ఎప్పుడు అనుకోడు తాను దానం చేస్తున్నానని. అది కర్ణుడికి సహజం. దుర్యోధనుడికి కోపం, ఇదేమిటి నా వస్తువు, నా సొమ్ము తింటూ నా రాజ్యంలో ఉంటూ అంగరాజయ్యి నావన్నీ దానం చేస్తూ పెద్ద పేరు పొందుతున్నాడు కర్ణుడు. దుర్యోధనుడికి చాలా ఈర్ష అన్నమాట. నావన్నీ దానం చేసుకుంటూ కర్ణుడు మంచి పేరు సంపాదిస్తున్నాడు అనేటటువంటి గర్వం వచ్చింది. కర్ణుడు ఈ కర్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఒకసారి కృష్ణ పరమాత్ముడో ఇంద్రుడో ఎవరో వస్తారు, వచ్చి మారు వేషంలో, ముసలివాడి వేషంలో వచ్చి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, నాకు, నేను బ్రాహ్మణుణ్ణి, మా అబ్బాయి ఒడుక్కు దానం ఒడుగు చేయడానికి కోసం నాకు కట్టెలు కావాలి. అంటే అందరూ వస్తే భోజనం పెట్టాలి కదా, భోజనం పెట్టాలంటే వంట చేయాలి కదా, వంట చేయాలంటే కట్టె పుల్లలు కావాలి కదా, ఆ కట్టె పుల్లలు కావాలి నాకు, నాకు దానం చేయాలి నువ్వు అంటేను. దుర్యోధనుడు అడిగాడు, ఇంతటి రారాజును పట్టుకొని నువ్వు అట్లాంటి దానం అడుగుతావా, అది ఎంత పెద్ద లెక్క, నేను ఇస్తాను అన్నాడు. తీసుకువెళ్ళన్నాడు, నాకు ఇప్పుడు అక్కర్లేదు, మా అబ్బాయి ఒడుగు ఇంకా 2 నెలలు ఉంది, అప్పుడు వచ్చి తీసుకుంటానన్నాడు. సరేనన్నాడు. మంచి వర్షాకాలంలో వచ్చాడు ఆ బ్రాహ్మణుడు తిరిగి. బాగా వర్షాలు పడుతున్నాయి, తుఫాను, 10 రోజులు వర్షాలు కురుస్తున్నాయి, అన్నీ తడిచిపోయినాయి, కట్టె పుల్లలు అన్నీ తడిచిపోయినాయి, ఇళ్లలో ఉన్నటువంటి ద్వారాలు కూడా అన్నీ కూడా చెమ్మగిల్లిపోయినాయి మొత్తం. అప్పుడు వచ్చి అడిగాడు ఈ బ్రాహ్మణుడు, మా అబ్బాయి ఒడుగు రేపు నాకు ఈ కట్టె పుల్లలు కావాలి ఒడుగు చేయడానికి, వంట అది చేయాలి ఎక్కడ అంటేను, ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానన్నాడు. రేపు ఒడుగు అంటే ఇప్పుడు ఇవ్వనంటే ఎట్లా కుదురుతుంది. కర్ణుడు దుర్యోధనుడు అడిగట, ఏంటి ఇప్పుడు వచ్చి అడుగుతావు ఏమిటి అన్నాడు. మరేం చేయను, నువ్వే కదా ఇస్తానన్నావు, అందుకని వచ్చానన్నాడు. ఇప్పుడు నేను ఇవ్వలేను, నాకు పచ్చి కట్టెలు దొరుకుతున్నాయి అన్నాడు. ఎండు కట్టెలు లేకపోతే ఎలా వంట చేస్తావు. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు, కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడి దగ్గరికి వెళితే కర్ణుడికి విషయం చెప్పాడు, నాకు ఇలా రేపు కార్యం ఉంది చెయ్యాలి, నాకు ఇది కావాలి, వంట సామాగ్రి కావాలి అంటేను, వంట చెరకు కావాలి అన్నాడు. అంటే ఏం చేస్తాడు, అన్నీ తడిచిపోయి ఉన్నాయి ఎక్కడ పెట్టినా, ఇంట్లో ఉన్నటువంటి లోపల తడవనటువంటివి తలుపులు ద్వారాలు ఉంటాయి కదా కిటికీలు, మొత్తాన్ని పగలగొట్టి బండి మీద వేసి పంపించాడు ఆ బ్రాహ్మణుడిని. ఆ బ్రాహ్మణుడికి ఆ వంట చెరుకంతా ఇంట్లో ఉన్నటువంటి దర్వాజాలు కిటికీలన్నీ పగలగొట్టి వంట చెరుకుగా ఆ బ్రాహ్మణుడికి ఇస్తే ఈ న్యూస్ దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. దుర్యోధనుడికి వెళ్ళి, అయ్యయ్యో నాకు ఈ ఆలోచన రానే లేదు, నా తలుపులు ద్వారాలు పగలగొట్టే కదా కర్ణుడు దానం చేశాడు, ఈ ఆలోచన నాకు వస్తే కనీసం ఈ పేరు నాకు మిగిలేదు కదా అన్నాడు. పేరు సంపాదించుకోవాలనుకుంటే రాదు నాయన, ఆ భావన లోపల ఉంటే ఆ క్షణంలో ఒక్కొక్కసారి కర్ణుడు ఎడంచెత్తుని ఇచ్చేవాడట దానం. అదేమిటయ్యా ఎడంచెత్తు ఇస్తావు, కుడిచెత్తు కదా దానం చేయాలి, ఎడంచెత్తు దానం చేస్తావు ఏమిటంటే ఏమండి, ఎడంచేతి నుంచి కుడి చేతికి వచ్చేటప్పటికీ మనసు మారిపోయే అవకాశం ఉంది, ఎడంచేతితో ఇచ్చేటప్పుడు మనసు ఇవ్వు ఇవ్వు అంటున్నది, ఈ యొక్క సమయంలో ఒక్క సెకండ్లో మనసు ఇవ్వవాకు అంటే నేనేం చేయాలి, అందుకని ఆ సమయాన్ని కూడా మనసుకి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు, అందుకని ఎడంచేతితో ఇస్తున్నాను అన్నాడు. అందుకని ఆయన పేరు దానవీర సూరకర్ణ అన్నారు. అందుకని ఎన్టీ రామారావు గారు మూడు వేషాలు ఆయనే వేశాడు, కర్ణుడు వేషం, దుర్యోధనుడు వేషం, అన్ని వేషాలు ఆయనే వేశాడు. అదొక సినిమా. అంత గొప్పవాడు దాన కర్ణుడు అంటే ఇంకా మరెవరు లేరండి ఎక్కడ, ఇంతవరకు ఇతిహాసాల్లో పురాణాలలో కానీ ఎక్కడా కూడా కర్ణుడిని మించిన దానం చేసేవాడు ఎవరూ లేరన్నాడు. ఎందుకంటే ఇలా చేశాడు ఆయన, ఎప్పుడూ నోరు తెరిచిన అడిగిన వాడికి లేదు అని అనలేదు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా. ఆ వ్రతమే ఆయన్ని జీవితాన్ని కూడా అర్పించేటటువంటి స్థితికి తీసుకెళ్ళింది. చూసారా, తన కవచకుండలాలే ఇచ్చుకున్నాడు చివరికి అన్నీ. అట్లా దానం అంటే దేశే కాలేచ, కాలం కోసం చెప్పానన్నమాట ఈ ఉదాహరణ. కాలం అంటే ఆ బ్రాహ్మణుడికి ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వాలి నువ్వు, కనుక కాలేచ. మనం కూడా దానం చేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగితే రేపు రావయ్యా ఎల్లుండి రావయ్యా అని చెప్పకూడదు, ఇవ్వగలిగితే ఇవ్వడం అంతే. ఆ వ్యక్తి ఎంత అవసరం ఉండి వచ్చాడో ఆ టైంలో అడిగినప్పుడు ఇస్తే ఆ వ్యక్తికి ఎంత సంతోషం వస్తుంది, ఆ సంతోషం వల్ల వచ్చే ఆనందం వల్ల వచ్చే అతని ఆశీస్సులు నీకు అప్పుడు అందుతాయి, మళ్ళీ డిలే అయిపోతాయి లేకపోతే. అందుకని ఆలోచించి చేయాలి, అది కూడా దానం కూడా. అందుకని స్వామిని చెప్పారు కదా, వేస్ట్ చేయకూడదు దేశం కాలం చెప్పి టక్కని ఇవ్వకూడదు, ఆలోచించి ఇవ్వాలి మళ్ళీ. దేశే కాలేచ పాత్రేచ. కాలం అంటే ఇంకొకటి కూడా చెప్పారు మన వాళ్ళు, సంక్రాంతి సమయంలో ఇస్తే దానం చాలా ఉన్నతంట. సంక్రాంతి సమయంలో అదే షడంగ విత్, ఏ బ్రాహ్మణుడైతే శిక్షా కల్పం వ్యాకరణం నిరుక్తం ఛంద జ్యోతిషం ఇవన్నీ చదివి ఉంటాడో ఆ బ్రాహ్మణుడు కూడా దానం చేస్తే చాలా విశిష్టంట. బ్రాహ్మణులందరికీ దానం చేయమని చెప్పాల, ఏ బ్రాహ్మణుడైతే అన్ని శాస్త్రాల్లో పటిష్టంగా చదివి ఉంటాడో ఇంకా ఆ బ్రాహ్మణుడు సరస్వతి స్వరూపం గనుక ఆ బ్రాహ్మణుడికి దానం చేయమన్నాడు. అటువంటి బ్రాహ్మణుడికి దానం చేయాలి, వెతికి వెతికి మరీ దానం చేయాలి, వాళ్ళు అడగరు వచ్చి అటువంటి బ్రాహ్మణుడు ఎక్కడున్నాడా అని వెతకాలి మనం. ఎందుకంటే అట్లా చదివి దొరికే వాడేదో కష్టం, షడంగా వీతి ఎక్కడ దొరుకుతాడు మనకు. అందుకని అది పాత్రేచ అంటే, పాత్రేచ అంటే మార్గశీర్ష మాసంలో కార్తీక మాసంలో దానం చేయడం విశిష్టం, అది కాలం. దేశం అనేటువంటిది ఇందాక చెప్పాను, ఏ దేశం, ఆ పుణ్యక్షేత్రాల్లో చెప్పాను. అదే పాత్రేచ అంటే బ్రాహ్మణుడు, షడంగవితు ఆరు శాస్త్రాలు చదివినటువంటి వాడు అని అర్థం. అటువంటి వ్యక్తికి దానం చేయాలి, అది పాత్రేచ అన్నారు. తర్వాత శ్లోకం, ఇట్లా చేస్తే సాత్విక దానం అన్నారు. అందుకే షష్ఠ్యబ్ద పూర్తి అప్పుడు కూడా దానం చేయడం చాలా ముఖ్యం. గృహప్రవేశం చేసిన తర్వాత అన్నదానం చేయడం చాలా విశిష్టం. అన్నిటిని మించిన దానాలు, దానాలన్నింటిలో మించిన దానం అన్నదానం. అన్నదానం అన్నోదకం సమం దానం న అస్తి అన్నారు. అన్నం ఉదకం, ఉదకం అంటే మంచినీళ్ళు, అన్నం అంటే ఆహారం, ఈ రెండింటి నుంచి మించిన దానం మరి లేనే లేదు ప్రపంచంలో. ముందు ఈ రెండు ఇవ్వగలిగితే తర్వాత మిగతా దానాలన్నీ చూసుకోవచ్చు. అన్నదానం, ఇప్పుడు అన్నం పెడితే మనిషి చాలు తృప్తి పడతాడు, మరి ఏ దానం చేసినా ఇంకొంచెం ఇవ్వు ఇంకొంచెం ఇవ్వు అంటాడు. అవతల మనిషికి తృప్తి కలిగితేనే మనకు పుణ్యం వస్తుంది. వాడికి తృప్తి కలగాలంటే ఏం చేయాలి, అన్నదానం చేయి. అన్నదానం చేస్తే ఎంత తింటాడు, పొట్టకు పట్టినంత తింటాడు, తిని చాలమ్మా తృప్తి ఉందంటాడు. కొంచెం ఇస్తేనే తృప్తి కలిగింది ఆ వ్యక్తికి, ఆనందంగా ఉంటాడు. అదే ఉదకం కూడా, మంచినీళ్ళు కూడా, దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇస్తే అందుకే చెప్తారు కదా, అశోకుడు చెట్లు నాటించను, చెరువులు త్రవ్వించను, కాలువలు త్రవ్వించను, సత్రాలు కట్టించను, ఇవన్నీ చెప్తారు చూసారా. ఇవన్నీ దేనికంటే అలా ఇవ్వడం వల్ల, చేయడం వల్ల సమాజానికి చాలా శ్రేయస్సు అన్నారు. తర్వాత శ్లోకం అందుకని చెప్తారు సత్శబ్ద పూర్తి ఎందుకండి చేయడం, 80 ఏట చేసేది శతాబ్ది శతాబ్ద ఇవన్నీ చేస్తారు చూసారా. చేసే దేనికంటే 25th మ్యారేజ్ డే, 25 ఇయర్స్ ఆఫ్టర్ వర్డ్ సిల్వర్ జూబ్లీయా, సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే అన్నది నువ్వు పట్టుచీర కొనుక్కోవడం కోసం కాదు, నువ్వు చేసే ఆయుష్ హోమం ఇవన్నీ దేనికంటే ఆ బ్రాహ్మణులు పిలిస్తే వాళ్ళందరికీ దానం చేస్తే నువ్వు దానివల్ల నీకు పుణ్యం వస్తుంది, ఎక్కువ మంది ప్రయోజనాన్ని పొందుతారు నీ దానం వల్ల, అది సాత్విక దానం. ఇప్పుడు దేశం కాల పాత్రం ఇవన్నీ చూసి అనుపకారిణి, మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేనంత సమర్థుడు లేనప్పటికీ కూడా నేను చెయ్యాలి, ఎదురు చూడకుండా నేను వాడికి ఇంత చేశానండి ఇంత ఇచ్చానండి అని చెప్పకూడదు, మధ్యలో కళలో కూడా అనుకోకూడదు, మర్చిపోవాలి, చేసినట్లు కూడా గుర్తుండకూడదు. ఒక చోట చూశానండి ఎక్కడో మన గుంటూరు వెళ్ళినప్పుడు రామచంద్ర, అది చూస్తే ఒక ఫ్యాన్ చూశానండి, ఎక్కడ ఫ్యాన్, నేనున్న రూములోనే సీలింగ్ ఫ్యాన్ మీదండి, ప్రతి రెక్కకి ఫ్యాన్ రంగు కూడా తెలియకుండా ఆ ఫ్యాన్ మధ్యలో ఉండే డోము దాని మీద పేరు, ఎంత పేరంటే రంగు ఫ్యాన్ రంగు కూడా తెలియదు, అన్ని అక్షరాలు అంటే ఆయన పేరు, ఆవిడ పేరు, కోడలి పేరు, కొడుకు పేరు, మనవడి పేరు, మనవరాలి పేరు, పోనీ ఒక చోట రాయొచ్చు కదా ప్రతి రెక్క మీద. ఆ ఫ్యాన్ కింద నేను బయటికి ఆ ఫ్యాన్ చూస్తూ ఉంటే, అది ఎక్కడ పెద్ద ఒక దేవాలయంలో, ఆ దేవాలయంలో ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చేటటువంటి ఒక మహాత్ములు ఉండేటటువంటి రూమ్లో ఆ ఫ్యాన్ కింద వీడు పడుకుంటే ఆ ఫ్యాన్ చూస్తుంటే నాయన ఇదేం దానం రా నాయన అనిపిస్తుంది. అట్లా ఒక ఫ్యాన్ మీద అన్ని, ఇప్పుడు రీసెంట్గా జరిగిందే కదా, నేను ఎప్పుడో సంగతి చెప్పలేదు, కొన్ని చోట్ల చూసాను ట్యూబ్ లైట్ మీద రెడ్ ఇంక్, రెడ్ పెయింటింగ్, ఆ ట్యూబ్ లైట్ కాంతి కూడా రాదు బయటికి, ట్యూబ్లైట్ ఇచ్చేవాడికి దాని మీద 40 రూపాయలు ట్యూబ్లైట్, ఆ రోజుల్లో ఎంతండి 20 రూపాయలు కూడా ఉంటుందో ఉండదు, 20 రూపాయలు ట్యూబ్లైట్ ఇచ్చి ఎంత పిచ్చి కాకపోతే అంత పైత్యం ఆ దానం అంటే. మరి అది ఏం దానం అంటారు, దాన్ని సాత్విక దానం అనరు. అందుకని పల్లవ రాజులు గుడులు కట్టించారు, చోళ రాజులు గుడులు కట్టించారు, ఎక్కడైనా ఒక్క రాజు పేరుందేమో చూడండి. ఈరోజుకి బ్రహ్మసూత్రం చదువుతున్నాం, వ్యాసుల వారి పేరు ఎక్కడా లేదు, మహానుభావులు పుస్తకాలు రాసి పేరు అనేది లేకుండా రాసి వెళ్ళిపోయినారు, పేరే రాకూడదు, నా పేరు రాకూడదు అనుకున్నారు వాడు. ఎక్కడన్నా ఆయన పేరు చెక్కించుకున్నాడా ఒక్క రాయి మీద చూడండి, ఆ చోళరాజు పాండ్యరాజు. ప్రతి చోట తిరుమందిరం తిరువాచకం ఆ దేవుడి పేర్లు, దేవుడి పేర్లు, దేవుడి నామాలు, సహస్రం మొత్తం నామాలు దేవుడివే పెట్టారు కానీ వాళ్ళ పేరు పెట్టుకోలేదు. అందుకనే వాళ్ళ గుళ్ళు నిల్చున్నాయి ఈరోజు. మన గుళ్ళు కట్టిస్తే, గుడి కట్టించిన, హాలు కట్టించిన, శంకుస్థాపన చేసిన ముందు ఆయన పేరు కనపడుతుంది. దేవుణ్ణి తలుచుకోవడం కంటే కూడా ముందు ఎవరెవరు డోనర్స్, పెద్ద పెద్ద డోనర్స్ లిస్ట్ మనకు అలా పెరిగిపోయింది ఆలోచన. నా పేరు వస్తుందా అండి, నా పేరు వేస్తారా, దాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే ఆవిడ పేరు వేయకపోతే వాళ్ళు డొనేషన్ ఇవ్వరండి, అందుకని ఫస్ట్ ఎవరి పేరు వేయాలంటే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ పేరు అన్నారు. అందుకని సభల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఏదో ధనం రావాలి కదా, జనం రావాలి, జనం రావాలంటే మంచి ధనం కావాలి, ధనం కావాలి అంటే డోనర్స్ కావాలి, డోనర్స్ కావాలంటే వాళ్ళకి సీటు ఇవ్వాలి, మనం సీటు ఇస్తే ఊరికి కాదు వాడి పేరు రాయాలి అక్కడ. మనం అట్లా అలవాటు పడిపోతున్నాం ఈరోజు ప్రతిదానికి కూడా. డబ్బులు నేను అట్లా ఇచ్చేస్తానంతే పారేస్తా ఉన్నారు డబ్బులు. మనిషిలో ఆ విలువ, ఏ కార్యక్రమానికి వెళుతున్నాం, దేనికి వెళుతున్నాం, ఎందుకోసం వెళుతున్నాం మనం, ఇలా చేయవచ్చా చేయకూడదు అనేటువంటిది కూడా మనుషులో ఇదైపోయింది అన్నమాట. అలా ఇచ్చేస్తే మనలో మనం ఇచ్చేది ఎవరికి తెలియదండి అంటాడు, తెలియకపోతే డబ్బు కొట్టుకోవాలి అని అందరికీ ప్రచారం చేసుకోవాలని. అలా చేసుకునేవాడు ఎవరంటే రాజసిక దానం చేసేవాడు. తర్వాత శ్లోకం చెప్తున్నాడు,
ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజ సంస్మృతం.
వెరీ బ్యూటిఫుల్ శ్లోకాస్. ఇది చాలా ఎంతో సింపుల్గా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం దానం చేస్తున్నాము అని చెప్పి మనకు తెలియాలంటే ఇవి చదివితే బాగా తెలుసు. చూడండి ఎలా చేస్తారట, ప్రతి ఉపకారార్థం యత్ దానం దీయతే. యత్ దానం ప్రతి ఉపకారార్థం అంటే మళ్ళీ నాకు తిరిగి కొంచెం ఫలం వస్తుంది దీని వలన. ఈ దానం గనక చేస్తే నాకు పేరు కానీ ప్రఖ్యాతి కానీ ఈ యొక్క ఫలం వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఉపకారార్థం. ఉపకారం అంటే తిరిగి నాకు ఉపకారం అంటే ఏమిటి, అవతల వాళ్ళకి చేయడం. ప్రతి ఉపకారం అంటే ఏమిటి, నాకు తిరిగి వస్తుంది అనే ఉద్దేశంతో. ప్రత్యుపకారార్థం అంటారు, నాకు పుణ్యం వస్తుందనో పేరు ప్రఖ్యాతులు వస్తాయనో అని ఎదురు చూస్తూ చేస్తే. అంతేకాకుండా దాన్ని రాజసిక దానం అంటారు. అంతేకాకుండా ఫలం ఉద్దిశ్య, ఫలాన్ని మనసులో పెట్టుకొని ఏం ఫలం వస్తుందా ఏం ఫలం వస్తుందా అని ఎదురు చూస్తూ, పుణ్యం కానీ పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఆ ఫలం మీదనే ఉంటుంది ఉద్దేశం అంతా, ఇచ్చే దానం మీద ఉండదు. ఇంకొక విషయం చెప్పారు తైత్రీయ ఉపనిషత్తులో, దానం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటో తెలుస్తా, శ్రద్ధయా దేయం హ్రియాధేయం భియాధేయం సంవిధాధేయం అశ్రద్ధయా అధేయం. ఇవి లక్షణాలు. దానం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, శ్రద్ధయా దేయం, ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వు అన్నారు. భక్తి శ్రద్ధలతో ఇవ్వు. నాకు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఆస్కారం కలిగించాడు భగవంతుడు, నేను ఆ భగవంతుడికి ఎంతో ధన్యుణ్ణి నేను అని చెప్పుకోవాలి, భగవంతుడితో చెప్పుకోవాలి. అంతేగాని గర్వంతో ఇవ్వకూడదు. శ్రద్ధయా దేయం నెంబర్ వన్. భియా దేయం భయపడుతూ ఇవ్వు ఇచ్చేటప్పుడు. భయం అంటే ఏమిటి, నేను మంచి దానం ఇస్తున్నానో లేదో, ఆయనకు ఉపయోగపడేది ఇస్తున్నానో లేదో, ఆయనకి సంతోషం కలిగేది ఇస్తున్నానో లేదో అనేటటువంటి భయంతో ఇవ్వు. అంతేగాని గర్వంతో ఇవ్వు వాకు. భియా దేయం క్రియా దేయం సిగ్గుపడుతూ ఇవ్వు. సిగ్గుపడుతూ ఇవ్వు అంటే ఏమిటి అర్థం, ఏమండి నేను ఇంత ఇవ్వగలుగుతున్నాను, నేను ఇంత ఇవ్వగలుగుతున్నాను, ఇంతకంటే మంచిది ఇవ్వలేకపోతున్నాను, ప్లీజ్ ఏం అనుకోవద్దు, అంత మంచిది ఇస్తూనే. క్రియాదేయం అన్నాడు, లజ్జపడుతూ ఇవ్వమన్నాడు దానం చేసేటప్పుడు. ఇది ఎక్కడ దోషం ఉంటుందో నాకు తెలియకుండా ఇందులో ఏదైనా దోషం ఉండొచ్చు. మనం ఎంత మంచిదైనా నేను ఇస్తాం అనుకోండి, ఆ చేసేవాడు కల్తీ చేసి చేస్తే ఏం చేస్తాం, ఇప్పుడు పండే ఇస్తున్నాను, పెద్ద పండు కొని ఇస్తామండి, ఇచ్చేటప్పుడు పండు చూడటానికి బాగా పైకి బాగానే ఉంది, ఒకవేళ లోపల చెడుగా ఉండొచ్చు కదా, తెలియదు కదా, అయ్యో ఏమవుతుందో ఆ పండు ఇస్తున్నా వాడు కోసిన తర్వాత ఆ పండు సరిగా ఉంటుందో లేదో అనేటటువంటి హిరియాధేయం అన్నాడు. సిగ్గుపడుతూ ఇవ్వు, ఒకవేళ అది ఎందులో ఏమన్నా నాకు తెలియకుండా ఏదైనా దోషం ఉంటే నన్ను మన్నించవలసిందిగా అనే వినయభావంతో ఇవ్వు అని అర్థం. అలా ఇవ్వాలి. అందుకని నేను ఇచ్చే దానాన్ని చాలా ఎక్కువ అనే దృష్టితో ఇవ్వకూడదు. 1000 రూపాయలు ఇస్తూ కూడా కనీసం ఏమండి ఇంత కలిగి ఇవ్వగలుగుతున్నాను, మీకు ఎంత అవసరమో నాకు తెలియదు, ఏది 1000 రూపాయలు ఇస్తూ. కొంతమంది 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తాడు, చూడండి నేను కాబట్టి 10 రూపాయలు ఇస్తున్నాను అంటే ఏమిటి, 10 పైసలు ఇవ్వకుండా 10 రూపాయలు ఇస్తున్నా నేను. చూసారు ఆ దృష్టి మారిపోయింది. ఒకటేంటి 5000 ఇస్తూ కూడా, 5000 అంటే 50000 ఇస్తూ కూడా తీసుకోండి ఇట్లా ఇస్తాడు వినయంగా. ఇంకొక చెయ్యి ఇక్కడ అని దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇట్లా ఉండాలి, రెండో చెయ్యి, ఒక చేత్తు ఇవ్వకూడదుట, ఈ చేత్తు ఈ చెయ్యి ఇక్కడ ఉండాలి. అందుకే భగవంతుడికి ఏది సమర్పించేటప్పుడు కూడా ఇట్లా ఇవ్వకూడదు, ఇక్కడ చెయ్యి ఉండాలి. ఇది మన పద్ధతి, వినయం అన్నమాట. క్రియాధేయం సంవిధాధేయం అంటే ఎక్కువగా ఇవ్వు. భూరి దానం అంటారు. భూరి దక్షిణ అంటే ఏమిటి, కొంచెం కొంచెంగా ఇవ్వవాకు, పిసినారితనం చూపించవాకు, మంచి ఎక్కువగా ఇవ్వు. భూరి దానం అంటారు. ప్లెంటీ అంటారు, చూసారా, ప్లెంటీగా ఇవ్వాలి. అప్ప చాలండి చాలండి ఇంత తెస్తున్నారు ఏమిటి అనిపించాలి అవతల వాళ్ళకి, తీసుకోండి పర్వాలేదని. ఇంకా నేను మీరు అనుకున్న మీకు తగినట్లుగా నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి మనలో ఫీలింగ్ ఉండాలి. అవతల వాడికి అయ్యో చాలు అనేటటువంటి ఫీలింగ్ రావాలి. సంవిధాదేయం, అందుకే అన్నం దానం చేసినప్పుడు అట్లా ఇవ్వాలన్నారు. సంవిధా అశ్రద్ధయా అదేయం అన్నాడు, అశ్రద్ధతో ఎప్పుడు దానం చేయవాకు అన్నాడు. అందుకని విలేజ్లో చూడండి, ఒక్కొక్కసారి వివాహాలు జరిగేటప్పుడు ఒక విలేజ్లో ఆ స్ట్రీట్ వాళ్ళందరికీ చెప్తారు, ఏమండి మీరు ఈ వారం అంతా వంటలు చేయకూడదు, మీ ఇంట్లో అంతా మా ఇంట్లోనే భోజనాలు చేయాలి అని చెప్తారు. అది లెక్క అక్కడ విలేజ్లో. ఆ పండగ అది ఉన్నప్పుడు, ఆ ఇంట్లో కార్యక్రమం ఉన్నప్పుడు, ఏదైనా వివాహం కానీ ఏవైనా ఉత్సవాలు ఉన్నప్పుడు ఆ స్ట్రీట్లో ఎవరు వంట చేసుకోకూడదు. అలాగే ఒక ఇంట్లో వివాహం జరుగుతోంది, ఒకటే కూతురు, బాగా ధనం ఉన్నవాళ్ళు. ఆ వ్యక్తి మరి అందరినీ పిలవాలి కదా, అందరూ వచ్చి తింటూ ఉన్నారు. భార్యకేమో బాగా దానం చేయడం ఇష్టం, భర్తకు అసలు ఇష్టం ఉండదు. ఖర్చు అయిపోతుంది అని ఆయనకి బాధ. కానీ దానం చేయాలి కదా, మళ్ళీ అందరినీ పిలవాలి కదా. వివాహం జరుగుతూ ఉంటే అందరూ భోజనాలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటి యజమాని రావాలి కదండి, బాగా తినండి, విధానంగా కూర్చోండి, తొందరపడవాకని చెప్పాలి కదండి. తొందరపడకుండా, సిగ్గుపడకుండా అన్నీ అడిగి వేయించుకోండి, మరీ తినండి అని చెప్పాలి కదా. అదే కదండి పద్ధతి. బఫే సిస్టమా ఏంటి? ఆ రోజుల్లో బఫే సిస్టమ్ కాదు కదా, పరిమారాలు దగ్గరికి వెళ్ళి వడ్డించాలి. వడ్డించి ఒకళ్ళు వడ్డిస్తూ ఉంటే వెనక ఇంకో వ్యక్తి ఏమండి, నిదానంగా కూర్చొని తినండి, మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకోండి, ఇది పద్ధతి. ఏమండి ఈ రోజుల్లో ఎవరు అడుగుతున్నారండి అట్లా. ఈ ఇంటి ఆయన ఏం చేశాడు, ఆయన అందరు తింటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు, ఖర్చు అయిపోతుంది. ఆవిడ మాత్రం పాపం ఒక్కతే ఉంది పంక్తిలో, అందరు చూస్తూ ఉన్నారు, ఏమిటి ఆయన నేడు ఎక్కడున్నాడు ఇంటి ఆయన కంటే. ఆవిడకి తెలిసి ఎక్కడున్నాడంటే స్టోర్ రూమ్లో ఉన్నాడు. స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆవిడ పిలిచింది, రాండి కనీసం మాట వరుసకైనా చెప్పాలి కదా, అందరూ వచ్చినప్పుడు భోజనం చేసేటప్పుడు అంటే సరే అని చెప్పి వచ్చాడు. వచ్చేది అందరు భోజనాలు చేస్తుంటే ఆవిడ ఆయన ఇద్దరు వస్తుంది, భోజనాలు పడడం జరుగుతుంది, ఈయన ఇద్దరు చెప్పాలి కదా నిదానంగా కూర్చొని తినమని అంటుంటే, అందరు నిదానంగా తినండి, నెయ్యి కేజీ 50 రూపాయలు, బాగా తినండి, నిదానంగా తినండి, బియ్యం 60 రూపాయలు, ఇలా లెక్క చెప్పుకుంటూ పోతున్నాడు ఒక్కొక్కళ్ళకి. అది తినేవాళ్ళు తింటారా లేచిపోతారా, అంత బిసినారన్నమాట మనిషి. ఒకళ్ళు తింటూ ఉంటే సహించలేడు. ఇప్పుడు అందరూ భోజనం పెడుతారు, ఏమండి బియ్యం రేటు పెరిగిపోయింది తెలుసా అని చెప్పి అన్నం పెడితే ఎట్లా ఉంటుంది. కూరగాయలు వడ్డిస్తూ, కూరగాయలు రేట్లు పెరిగిపోయాయి ఎలా ఉంటుంది మీకు చెప్పండి. మనకు తెలియకుండా నేసేస్తాం, రేట్లు పెరిగినాయి నిజమే కాదనలేదు కదా, కానీ అది వడ్డించేటప్పుడు ఈ మాట అనొచ్చా అనకూడదని మనం చూసుకో. భర్తకైనా సరే వడ్డించేటప్పుడు ఆయనే డబ్బులు ఇచ్చేది, ఆయన రేట్లు పెరిగిపోయినాయండి అంటే ఆయన ఏం తింటాడు, రేట్లు పెరిగితే కూరలు తినకుండా ఉంటావా, అది తినేటప్పుడు ఎందుకు చెప్తావు, నీకు అప్పుడే గుర్తుకొస్తుంది ఆ ప్రైస్, ఆ విలువ అప్పుడే గుర్తుకొస్తుంది, అప్పుడే చెప్తావు. ఆ తినే మనిషికి ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అనమాట రాజసిక దానం అంటే. అందుకని శ్రద్ధయాదేయం, హ్రియాదేయం, భియాదేయం, అశ్రద్ధయ అదేయం, సంవిధాదేయం అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో ఉన్నారు. ప్రత్యుపకారార్థం పరిక్లిష్టం దీయతే అన్నారు. అంటే లెక్క లేకుండా ఇవ్వడం అనమాట, నిర్లక్ష్యంతో ఇవ్వడం. ఇచ్చేవాడిని ఎప్పుడు ఇచ్చేవాడు చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టు, తీసుకునేవాడిని నన్ను తక్కువగా చూసి నిర్లక్ష్యంగా ఇవ్వకూడదు. ఆ తీసుకునేవాడు పరమాత్ముడే, సాక్షాత్ నా ముందే ఉన్నాడు, దేవుడికి ఇస్తున్నాను నేను అనే ఉద్దేశంతో ఇవ్వాలి. కానీ చూసావా నేను గనక ఇస్తున్నాను పై చేయి నాది, వాడు పాపం అడుక్కుంటున్నాడు, అడుక్కునేవాడు బిచ్చగాడన్న చూడకూడదు. ఆ భగవంతుడు నారాయణుడే ఈ స్థితి రూపంలో వచ్చాడు నా దగ్గర తీసుకోవడానికి అనే ఉద్దేశంతో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఇస్తే రాజసిక దానం. పరిక్లిష్టం యత్ దీయతే తత్ రాజసిక దానం, ప్రత్యుపకారార్థం యత్ దీయతే తత్ రాజసిక దానం. అదేవిధంగా ఫలం ఉద్దిశ్య యత్ దీయతే తత్ రాజసిక దానం స్మృతం అని చెప్పబడింది. స్మృతం అంటే చెప్పబడింది, ఈ విధంగా నిర్ణయించబడింది. కాబట్టి మనం ఏం చేయాలి, రాజసిక దానం చెయ్యకూడదు. ఓకే, తర్వాత తామసిక దానం.
ఆదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం.
దానానికి పెట్టింది పేరు భారతదేశం. దానం అనేటువంటిది మొదట నేర్పింది భారతీయులే. మనం అనుకుంటాము ఇండియన్స్కి దానం చేయడం తెలియదు, సోషల్ సర్వీస్ తెలియదు అని అనుకుంటాం మనం. దానం అనేటువంటిది అధికంగా వ్యాపించి ఉన్నది ఈ రోజుకి, ఇప్పుడు కూడా ఇక్కడే ఈ దేశంలోనే అతిగా ఉన్నది. మీరు నార్త్ ఇండియా వెళితే అమర్నాథ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు దానం ఇస్తారండి. అక్కడ ఆహారం దొరకడం చాలా కష్టం. అమర్నాథ్ వెళ్ళేటప్పుడు, కైలాస మానసరోవర్ వెళ్ళేటప్పుడు, అమర్నాథ్ వెళ్ళినప్పుడు నేను చూశాను నా కళ్ళతో కారులోకి బుట్టలతో వేడివేడి పూరీలు కూరలు చేసి బుట్టలు అట్లా ఇచ్చేసేస్తారు వాళ్ళు. నీకు తింటావా తినవా నీ ఇష్టం, ఇవ్వడమే పని వాళ్ళకి. మంచినీళ్ళు, ఆహారం, మందులు, వస్త్రాలు, రగ్గులేమిటి, ఇంకా మార్వాడీలు వాళ్ళు నార్త్ ఇండియన్స్ అండి. ఇంకా జనం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు దానం చేయడానికి, ఎగబడతారు జనం తీసుకోవడానికి, కానీ దానం చేయడానికి ఎగబడతారు వీళ్ళు. దానం చేయడానికి ఎగబడతారు. చూస్తే ఎంత ఆశ్చర్యం వేసింది, అంత చలిలో అంత మంచులో తినడానికి పేపర్ ప్లేట్స్ అయినా గ్లాసులైనా వాటర్ బాటిల్స్ అయినా వాటర్ ప్యాకెట్స్ ఏంటి, ఎన్ని ఎన్ని ఒక్కటే రెండా, ఎన్ని ఆహారం అంటే తినలేక ఎక్కువైపోతుంది జనానికి. ఒకళ్ళ ఇద్దరండి, లక్షల సంఖ్యలో వస్తారు జనం. ఆ లక్షల సంఖ్యల జనానికి కూడా ఎవ్వరికి ఒక్కళ్ళకు కూడా మందు దొరకలేదని కానీ, ఆహారం దొరకలేదని కానీ, నీళ్లు దొరకలేదని కానీ ఒక్కళ్ళకు కూడా బాధ లేదు. ఎవరిస్తున్నారది? భక్తులు ఇస్తున్నారు, దేవుడు భక్తులు. అమర్నాథ్కి వచ్చిన వాళ్ళు సాక్షాత్ శివస్వరూపులే అని వాళ్ళ ఉద్దేశం. భక్తుడికి ఇస్తే దేవుడికిచ్చినట్లే. ఎప్పుడైతే భక్తుడికి ఇస్తాడో, భక్తుడిని పూజించడమే దేవుణ్ణి పూజించడంతో సమానం అని శాస్త్రంలో చెప్పబడింది. అందుకని దానం ఇచ్చేవాడు ఉన్నాడా లేదా అనేటువంటిది చాలా కష్టం. దానం ఇచ్చేవాడు దొరకడు ఎక్కడైనా. కావ్యాలు చదివేవాడు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు, రాతలు రాసేవాళ్ళు ఉన్నారు, యజ్ఞాలు చేసేవాడు ఉన్నారు, హోమాలు చేసేవాడు ఉన్నారు, కానీ దానం చేసేవాడు ఉన్నాడా లేదా అనే అనుమానం వస్తుంది ఒక్కొక్కసారి. అందుకని దానం అనేటువంటిది త్యాగంలో మొదటి లక్షణం. అది దానం. ఇప్పుడు రిహార్సల్కి సన్యాసి కావాలంటే దానం మొదట పెడతారు. దానం చేయడం నేర్చుకుంటే రేపు నువ్వు బిగ్ త్యాగం చేయాలి జీవితంలో. ఏం త్యాగం? న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. అమృతత్వాన్ని పొందాలంటే నువ్వు దానం చేయాలి, త్యాగం చేయాలి. అక్కడ త్యాగం చెయ్యాలి అంటే చిన్నప్పటి నుంచే ఇంత చిన్న చిన్న దానం చేయడం అలవాటైతేనే నీకు ఆ మహాత్యాగం చేయగలం. దేహాన్ని కూడా అభిమానం త్యాగం చేయాలి అంటే సాధ్యమా? పేరు ప్రతిష్టలు త్యాగం చేయాలి. దాన రూపంలో చేసుకుంటూ చేసుకుంటూ నువ్వు వెళితే ఒక రోజుకి నువ్వు ఆ త్యాగానికి అర్హుడవుతావు. అందుకే త్యాగం త్యాగం అనేటువంటిది త్యాగి త్యాగి అని అన్నది త్యాలో యకారం తీసేయండి, తాగి 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 అవుతుంది. తాగి 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 అని తిప్పి చెప్పండి, తిరిపి చదవండి, తాగిని గీత అవుతుంది. త్యాగి అంటే త్యాగం చేయడం. త్యాగి త్యాగి తాగి 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 గీత గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి వచ్చేస్తారు. ఇలా రావాలి. తామస దానం ఆదేశకాలం అన్నారు. అంత వ్యతిరేకం సాత్విక దానానికి, ఆపోజిట్. వేళాపాళా లేకుండా అంటారు చూసారా, వేళాపాళా తెలియనటువంటి వాడనమాట. ఎప్పుడు ఏ దానం ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి తెలియదు. ఆదేశకాలే నాకున్నప్పుడు ఇస్తానండి, మీకు అవసరమైనప్పుడు కాదు. నాకు ఎప్పుడు ఉందో, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే కరెక్ట్గా పేపర్ వాళ్ళు ఫోటోలు వాళ్ళు అందరు రెడీగా ఉన్నప్పుడు ఇస్తాదా, పబ్లిసిటీ బాగున్నప్పుడు దానం చేస్తానన్నాడ. దానం ఆదేశకాలే దీయతే అన్నారు. అంటే సరి అయిన సమయంలో కాకుండా, సరి అయిన స్థలంలో కాకుండా, అపాత్రేభ్యశ్చ అర్హత లేని వాళ్ళకి దానం చేయడం అన్నమాట. వాడు నిజంగా అర్హుడు కాదు ఆ దానానికి. చతుర్వేది కాదు, ద్రివేది కాదు, త్రివేది కాదు, కానీ వాడికి సన్మానాలు ఎక్కువ. నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలంటే కమిషన్ ముందు ఇవ్వాలి. నువ్వు ముందు అప్లికేషన్ పెట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని అడిగిన వాడికి ఇస్తావా? వాడికి అర్హత ఉంటే ఇస్తావా? పద్మభూషణ్, పద్మవిభూషణ్, డాక్టరేట్లు ఎవరికి ఇవ్వాలండి? వాళ్ళకి నిజంగా అర్హత ఉన్నప్పుడు నువ్వు ఇవ్వాలి, కానీ అర్హత లేని వాళ్ళకి ఇస్తే మహాపాపం. అది ఏ దానమైనా సరే, ధనదానం కావచ్చు, భూదానం కావచ్చు, గోదానం కావచ్చు, స్వర్ణదానం కావచ్చు, మరి ఏ దానమైనా సరే, అది సరి అయిన వాడికి, సరి అయిన సమయంలో, సరిగ్గా అర్హత ఉన్నవాడికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ దానం సాత్వికం అవుతుంది. ఇది దానమే. కానీ ఏం దానం? తామసిక దానం. దీనివల్ల నీకేమిటి లాభం? అందుకని నేను ఇవ్వనండి అని వాకు, ఏదో దానం చెయ్యి, తామసిక దానమైన పర్వాలేదు. అందుకని అశ్రద్ధయా ధ్యేయం అనేది కూడా ఎలా ట్రాన్స్లేట్ చేస్తామో తెలుసా? శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం. అశ్రద్ధగానైనా సరే ఇవునైనా తర్వాత శ్రద్ధగా మారుతుంది, లేకపోతే అసలు ఇవ్వడు కదా. శ్రద్ధగా అయినా సరే అశ్రద్ధగా అయినా సరే కొంచెం ఇవ్వు అన్నారు. అందుకని శాస్త్రంలో తామసిక దానం నుంచి అసలు ఫస్ట్ దానం చేయడం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి దానం చేయడం. ఇది సేవింగ్స్ అన్నమాట, మనం చేసుకునే సేవింగ్స్. పొదుపు అంటారు చూసారా, పొదుపు పథకం, అదేమో దేశ పురోభివృద్ధికి పొదుపు పథకం, ఇది జీవన పొదుపు అంటారు. పొదుపు అంటే ఏంటి, మనం పుణ్యాన్ని చేర్చుకుంటున్నాం. ఈ పుణ్యం దేనికి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలా అయినా ఉపయోగపడుతుంది. మీకు ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి అక్కర్లేదనుకుంటే అది మనకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయోజనంగా ఉంటుంది. కాబట్టి ఏమిటి, సాత్విక దానం చేయండి. అందుకని హుండీలు పెడతారు ఎక్కడ పెట్టినా, వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి కాదు, మనం ఇచ్చిన ఇవ్వకపోయినా అవి జరిగిపోతూ ఉంటాయి, కానీ అందులో నా భాగం ఉండాలి అని చెప్పాలి. ఆ రాజుగారు పాలు తెమ్మంటే అందరూ పాలే తెస్తారు కదా, నేను మాత్రం నీళ్లు తీసుకెళ్తే ఏమిటని చెప్పి ఒకడు అందరు నీళ్లు తీసుకుపోయినారు చివరికి. అట్లా కాకూడదు, దానం ఇవ్వు 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 అన్నారు. తర్వాత చూస్తాం మిగతా.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.